ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణ.
ఒరే నాగయ్య, ఇంట్లో ఉన్నావా?
ఇంట్లో లేరన్నయ్య, ఇప్పుడే భూపతి గారు పిలిస్తే వెళ్ళిండు.
అరేరే, ఇప్పుడే భూపతి గారు ఇల్లు దాటొచ్చానే. సరేనమ్మా, అయితే నేను భూపతి గారి ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని కలిసి వస్తా.
చూడు నాగయ్య, నువ్వు ఇక్కడున్నావని తెలిసి నర్సయ్య నీకోసం వస్తున్నట్టున్నాడు.
నమస్కారం భూపతి గారు.
ఏంటి నర్సయ్య, నాతో ఏమైనా పనా?
అవును నాగయ్య, ఇందాక మా పొలానికి వెళ్తుంటే నీ పొలం వైపు చూశాను. పూత బాగానే ఉంది కానీ ఏదో పురుగు పట్టినట్టుంది.
అవునా? మనమిద్దరం వేసింది బీటీ పత్తే కదా, అది వేస్తే పురుగుల వల్ల ఎలాంటి నష్టం కలగదని చెప్పారు.
అవునా నర్సయ్య, పురుగు పట్టిందా? సరే ఒక పని చేయండి, మీ ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళండి, నేను ఏవి గారిని తీసుకుని అట్లించట్టే పొలానికి వస్తా.
సరేనయ్యా, మేము వెళ్తాం, మీరు రండి.
నమస్కారం ఏవో గారు, ఎలా ఉన్నారు?
రండి రండి, కూర్చోండి. భూపతి గారు, చూసి చాలా రోజులైంది, ఏదైనా పని మీద వచ్చారా?
అవునండి, చాలా ముఖ్యమైన పనే.
అంత ముఖ్యమైన పని ఏంటండి?
మేమంతా బీటీ విత్తనాలే వేశాం, అయినా ఈ పురుగు బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
అవునా? అది బీటీ పత్తిని ఆశించిందంటే అది పక్కా గులాబీ రంగు కాయ తొలచు పురుగైనా ఉండాలి, లేదా శనగ పచ్చ పురుగైనా ఉండాలి. సరే పదండి, ఒకసారి పొలానికి వెళ్ళి చూద్దాం.
నాగయ్య అటు చూడు, భూపతి గారితో పాటు ఏవో గారు కూడా వస్తున్నారు.
దండాలమ్మా, బాగున్నారా?
బాగున్నా నాగయ్య. నాగయ్య, ఇది గులాబీ రంగు కాయ తొలచు పురుగు.
ఇది గులాబీ రంగు కాయ తొలచు పురుగు అని ఎలా గుర్తుపట్టారమ్మా?
ఎలాగంటే భూపతి గారు, పూలు గుడ్డి పూలుగా మారటం, లేతకాయలు రాలిపోవటం, కాయ తునల మధ్య గుండ్రటి రంధ్రం, ఇవన్నీ గులాబీ రంగు కాయ తొలచు పురుగు లక్షణాలేనండి. ఏమీ లేదు భూపతి గారు, మన దేశంలో చాలామంది పత్తి రైతులు నాన్ బీటీ మొక్కలను బీటీ మొక్కల చుట్టూ వేయకపోవడం ద్వారా ఈ గులాబీ రంగు కాయ తొలచు పురుగు ఉధృతి ఎక్కువైంది.
నాన్ బీటీ విత్తనాలా? అవి ఎలా వేసుకోవాలమ్మా?
నువ్వెందుకు చింతిస్తున్నావు నర్సయ్య, నేను చెప్తాను విను.
చెప్పండి.
ఈ నాన్ బీటీ మొక్కలను బీటీ ముక్కల చుట్టూ 2 లేదా 3 వరుసల్లో నాటుకోవడం ద్వారా ఈ కాయ తొలచు పురుగు ముందుగా నాన్ బీటీ మొక్కల కాయలను ఆశిస్తుంది. అప్పుడే మనం గుర్తించి నివారణ చర్యలు చేపడితే ఈ పురుగు బీటీ పత్తిని ఆశించకుండా జాగ్రత్తలు తీసుకున్న వారి అవుతాం.
నాగయ్య పొలంలో ఏదో గుడ్డి పూలు అని చెప్పారు, అదేంటమ్మా?
అవేంటంటే లేత మొగ్గలను ఆశించిన పురుగులు ఎదిగే పూలలోని పదార్థాన్ని తినడం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పారకుండా ముడుచుకునే ఉంటాయి, వీటినే గుడ్డిపూలు అంటారు.
ఈ గుడ్డిపూలు కాయలుగా మారే అవకాశం లేదా అమ్మా?
నాగయ్య, అవి కాయలుగా మారినా లేత దశలోనే రాలిపోతాయి. కొన్నిసార్లు కాయలు ఎదగక గుడ్డి కాయలుగా ఏర్పడి సరిగా పగలకపోవటం కానీ జరుగుతుంది.
అమ్మా, పంటలో ఈ గులాబీ రంగు కాయ తొలచు పురుగు ఉధృతి ఎన్ని రోజుల నుండి మొదలవుతుంది?
మామూలుగా అయితే ఈ పురుగు ఉధృతి 90 రోజుల నుండి మొదలవుతుంది. 160 రోజులకు పురుగు ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
ఏవో గారు, ఈ దశలో ఈ పురుగును నివారించలేమా?
ఎందుకు నివారించలేం భూపతి గారు? 75 రోజుల నుండి 130 రోజుల నివారణ చర్యలు చేపట్టినప్పుడే పంటలో పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించడం సాధ్యపడుతుంది. ఎరువులు మరియు పురుగు మందుల వినియోగంలో పంట మొదటి దశ నుండి సమతుల్యత పాటించడం ద్వారా ఈ పురుగు ఉధృతి కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంది.
అమ్మా, దూది రంగు ఎందుకు మారిందంటావు?
ఈ పురుగు ఒక్క విత్తనం నుండి మరొక విత్తనానికి వెళ్ళినప్పుడు మధ్యలో దూదిని కొరికేస్తాయి, అందువల్ల దూది నాణ్యత తగ్గడం, రంగు మారటం జరుగుతుంది.
ఓహో, అలాగా.
అలాగే ఈ పురుగు పత్తి కాయలను లేత దశలో సన్నని రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళి కాయ పెరుగుతున్న కొద్దీ రంధ్రం పూడ్చుకుపోయి ఆ పురుగు కాయని ఆశించిందని కూడా గుర్తించలేము.
మరి ఎలాగమ్మా ఈ గులాబీ రంగు పురుగు పంటకు సోకిందని తెలుసుకోవడం?
ఈ పురుగులు అసలు బయటకు కనిపించదు కాబట్టి అప్పుడప్పుడు కాయలను కోసి పరీక్షించి నష్టాన్ని అంచనా వేసుకోవడం మంచిది.
ఒకటి కోస్తాం, రెండు కోస్తాం, ఎన్ని కాయలను కోస్తామమ్మా?
పొలంలో అక్కడక్కడ 50 పువ్వులను గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డి పూలు ఉన్నట్లయితే ఈ పురుగు ఉందని గమనించవచ్చు. లేదా ఒక మొక్కకు ఒక కాయ చొప్పున 20 కాయలను సేకరించి కోసి చూసినప్పుడు 2 గొంగలి పురుగులు ఉన్నట్లయితే ఈ పురుగు ఉధృతి ఉందని తెలుసుకోవచ్చు.
అమ్మా, ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎలాంటి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది?
రాష్ట్ర వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పురుగు ఉధృతి ఎక్కువగా సెప్టెంబర్ నెల మొదలుకొని పంట పూర్తయ్యే వరకు పూలు కాయ లోపలి భాగాల్లో ఉండి తింటూ ఉంటుంది.
అమ్మా, ఇంకా ఏమైనా నివారణ పద్ధతులు ఉన్నాయా?
యాజమాన్య పద్ధతులు ఉన్నాయిగా నాగయ్య. లింగాకర్షక బుట్టలను అమర్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా పురుగు యొక్క మొదటి తరాలను, తద్వారా పంట కాలంలోని పురుగు యొక్క ఉనికిని తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు.
పత్తి పంటను అందరూ ఒకేసారి వేయాలి అంటారు, ఎందుకమ్మా?
అదే నాగయ్య, ఒక ప్రాంతంలో పత్తిని దఫాదఫాలుగా కాకుండా ఒకే సమయంలో విత్తడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
ఆహా, అవునా అమ్మా?
అవును, తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. పత్తి పండించే రైతులందరూ ఎకరాకు 4 నుండి 6 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఈసారి మన పత్తి రైతులందరితో చెప్పి ఒకేసారి నివారణ చర్యలు చేపడదాం.
సరే ఏవో గారు, మీరు ఎలా చెబితే అలానే.
నాగయ్య, నీ పొలం చుట్టూ బాగా వేప చెట్లున్నాయిగా,
అవెందుకు గుర్తొచ్చాయమ్మా నీకిప్పుడు?
వేప గింజలతో వేప కషాయం లేదా వేప నూనె చేసి నీటితో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా ఆపవచ్చు. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేసుకోవాలి.
గుడ్డు దశలను నివారించడం మేలంటారు, ఎందుకమ్మా?
గులాబీ రంగు కాయతోల్చు పురుగు ఒకసారి కాయలో ప్రవేశించాక పురుగు మందులు వాటిపై అంతగా ప్రభావం చూపలేవు. అందుకే గుడ్డు దశలోనే నివారించడం మేలు.
లింగాకర్షక బుట్టలు అన్నారు కదమ్మా, వాటిని ఉపయోగించడం ఎలా?
లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకుని వరుసగా 3 రోజుల పాటు 8 రొక్కల పురుగులు కానీ బుట్టల్లో గమనించినట్లయితే గుడ్డు దశపై ప్రభావం చూపే పురుగు మందులను మరియు స్పర్శ ద్వారా ప్రభావం చూపే పురుగు మందులను పిచికారి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ గుడ్డు దశపై పనిచేసే పురుగు మందులు ఏమైనా ఉన్నాయా అమ్మా?
ఉన్నాయి నాగయ్య. ప్రొఫినోఫాస్, థయాడికార్, క్వినాల్ఫాస్ ఇవన్నీ గుడ్డు దశపై పనిచేసే రసాయన మందులే.
అవునా?
ఈ గులాబీ రంగు పురుగు 90 నుండి 120 రోజుల మధ్యలో ఈ పురుగు ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అన్నారు కదా, ఆ సమయంలో ఎలాంటి పురుగు మందులు వాడాలమ్మా?
సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెత్రిన్, లాండా సైలోత్రిన్ వంటి పురుగు మందులను వాడుకోవాలి.
ఆహా, అవునా అమ్మా?
ఇవేనయ్యా పత్తిలో నివారణ చర్యలు. ఆ భూపతి గారు, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ నివారణ చర్యను చేపట్టినా అందరూ కలిసి సామూహికంగా చేయండి.
తప్పకుండా చేస్తామమ్మా.
సరే భూపతి గారు, మరి నేను వెళ్ళొస్తాను.
సరేనమ్మా, మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు చాలా గుర్తుపెట్టుకుంటాం. అంతేకాదు, పురుగులు పట్టిన వాటికి ముందస్తు చర్యలు తీసుకుంటాం. అంతే, ముందు వాటికి ఇంకా పురుగు పట్టకుండా మీ సలహాలు పాటిస్తాం. ధన్యవాదాలు మేడం.
భూపతి గారు, ఏవో గారు ఏదో సామూహిక నివారణ చర్యలు అన్నారు, అది ఎలా?
ఏమి లేదు నర్సయ్య, రేపు మనం పత్తి రైతులందరం కలిసి ఒక సభ ఏర్పాటు చేద్దాం, అందులో చెప్తాను అదేంటనేది.
సరేనయ్యా, మరి నేను మా ఇంటి పక్కన ఉన్న పత్తి రైతులందరికీ చెప్తాను మీటింగ్ ఉందని.
నేను చెప్తానయ్యా.
సరేనాగయ్య, ముందు మనం ఇంటికి వెళ్దాం, పదండి.
సరే పదండి అయ్యా. ఓ నర్సయ్య, నేను మీటింగ్కి వెళ్తున్నా, వచ్చేయ్.
వస్తున్నా.
ఓహో, రండి కూర్చోండి. నా పల్లె ప్రజలారా, అందరూ జాగ్రత్తగా వినండి. మనందరం పత్తి సాగు చేస్తున్నాం, కానీ పత్తిలో అదేదో గులాబీ రంగు కాయతోల్చు పురుగట విపరీతమైన హాని కలిగిస్తుందట. అందుకే మనందరం యాసంగిలో పత్తి పంట వేసుకునేటప్పుడు ఒకేసారి వేసుకుందాం, దీని ద్వారా ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది.
అలానే అయ్యా.
ఇంకా మనం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టినా, లింగాకర్షక బుట్టలు, పురుగుల మందులు పిచికారీ చేసినా, అందరం కలిసి కట్టుగా సామూహికంగా చేద్దాం.
మరి సామూహికంగా చేద్దామన్నావు కదా, మరి ఈ పంట ఎలాగో నష్టపోయాం కదా, వచ్చేసారి పంటకైనా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో కొంచెం చెప్పరా భూపతి గారు?
తప్పకుండా చెప్తాను నాగయ్య. మొదట పంట తీసిన తర్వాత చేనులో గొర్రెలను, మేకలను, పశువుల్ని మేపాలి. ప్రతి మొల్లను ట్రాక్టర్ రోటావేటర్తో భూమిలో కలియదున్నాలి. నీటి వస్తే ఉన్నప్పటికీ ప్రత్తిని 6 నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలం పొడిగించడం ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలి దశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంది. నీటి వసతి ఉన్న చోట 2వ పంటగా ఇతర 6 తడి పంటల్ని సాగు చేసుకోవాలి. ప్రత్తి మొల్లను ఇల్లు వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ చేయకూడదు. ప్రత్తి తీసిన తర్వాత ఎండిన మొల్లను, విచ్చుకొని కాయలను భూమిలో కలియ దున్నటం ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు.
చాలా బాగా చెప్పారు. పంట లేని సమయంలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో ఎవరైనా చెబుతారా?
ఆ, నేను చెప్తాను, వినండి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకొనుట ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని, జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకుండా నాశనం చేయాలి. లేనిచో తర్వాత పంట కాలంలో దీని ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని రైతుల ఇళ్ల వద్ద కానీ లేదా జిన్నింగ్ మిల్లుల వద్ద కానీ నిల్వ ఉంచకూడదు.
చాలా బాగా చెప్పారమ్మా. అట్నే ప్రతి విత్తడానికి ముందు మరియు పంట కాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కూడా కొంచెం చెప్పండమ్మా.
చెప్తాను, బాగా వినాలి, అందరు వినండి. పంట మార్పిడి పద్ధతిని 2-3 సంవత్సరాలకు ఒకసారి విధిగా పాటించాలి. తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చును. బీటీ పత్తిని విత్తేటప్పుడు ప్రతి చుట్టూ 5 వరుసలలో నాన్ బీటీ పత్తి విత్తనాలను విధిగా విత్తుకోవాలి. పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి. గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా బుట్టలలో 3 రోజులు 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే, లేదా 10% గుడ్డి పువ్వులు లేదా 10% పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డు పువ్వులను ఏరి నాశనం చేయాలి. గులాబీ రంగు పురుగు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన వెంటనే నివారణకు రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలి. 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెథ్రిన్ 25%, ఈసీ 1 మిల్లీలీటర్ లేదా లాండా సహిలోత్రిన్ 5% ఈసీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు ప్రతి పంటపై ఎక్కువసార్లు పిచికారీ చేసినట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది.
గ్రామ ప్రజలారా, మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ మనం సామూహికంగా పాటించి మన పత్తి నుండి బంగారు పంటను పండిద్దాం.
అందరికీ నమస్కారం. ఈరోజు మన చేను కబుర్లలో ఒత్తిడి నిర్వహణ అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలు ఒత్తిడి అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్వహించాలి మొదలగు విషయాల గురించి చర్చించటానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రాధా గారు. నమస్తే మేడం.
నమస్తే అండి.
మేడం, ఒత్తిడి అంటే ఏమిటి, అసలు ఈ ఒత్తిడిని ఎలా నిర్వహించవచ్చు?
ఒత్తిడి అనేది మన శారీరక లేదా మానసిక స్థితులలో మార్పులు కలిగించే ఒక పరిస్థితి. అనేక కారణాల వల్ల మనకు జరిగే శారీరక మరియు మానసిక ప్రతిస్పందన. ఆ కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు. కొందరికి పరీక్ష అనవచ్చు, కొందరికి శారీరక పని వల్ల అనవచ్చు, మరికొందరికి కుటుంబ సభ్యులతో మనస్పర్ధల వల్ల అనవచ్చు. ఈ కారణం చేతనే ఒత్తిడికి గురవుతారని ఖచ్చితంగా చెప్పలేము. అది మనిషి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి పరిస్థితులకు స్పందించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కారణాన్ని బట్టి ఒత్తిడిని, శారీరక ఒత్తిడిని, మానసిక ఒత్తిడి, భావోద్వేగాల ఒత్తిడి, వ్యాపార ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, సామాజిక ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, విద్యా ఒత్తిడి, ఇలా రకరకాలుగా చెప్పవచ్చు. ఒకేసారి పరిస్థితులను బట్టి ఒకటికి మించి ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది.
మేడం, ఈ ఒత్తిడి యొక్క లక్షణాలు ఏమిటి?
తలనొప్పి, అలసట, జీర్ణకోశ సమస్యలు, అధిక రక్తపోటు, హృదయ సంబంధిత సమస్యలు, ఎక్కువగా నిద్రపోవటం లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవటం, చేతులు వణకటం, అరచేతులకు చెమట పట్టడం, ఆందోళన వంటివి ఒత్తిడి వలన కలిగే లక్షణాలు.
ఒత్తిడిని కలిగించే సామాన్య మూలాధారాలు ఏమిటో చెప్పగలరా?
బతికి బయటపడడానికి సహకరించే ఒత్తిడి. ఎవరైనా ఏదైనా తనకు భౌతికంగా హాని కలిగించవచ్చని భయపడుతూ ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా శరీరం సహజంగానే పూర్తి శక్తితో విజృంభిస్తుంది. అతను ఈ ప్రమాదకరమైన ఘటన నుండి బతికి బయటపడేలాగా, లేకపోతే అసలు మొత్తం మీద అటువంటి పరిస్థితి నుండి పూర్తిగా తప్పించుకునేలాగా ఇది బతికి మనుగడ సాగించడానికి ఉపకరించే ఒత్తిడి. అంతర్గత ఒత్తిడి తమంతట తాముగా ఒత్తిడికి గురి చేసుకునే విధానాన్నే అంతర్గత ఒత్తిడి అని చెప్పవచ్చు. ఇది తరచుగా మన వల్ల కానీ లేక మనంతట మనం అదుపు చేయలేని వాటి వల్ల మనంతట మనం ఒత్తిడికి గురి చేసుకునే పరిస్థితుల్లో చిక్కుకోవడం వంటిది. కొంతమంది ఆదర బాదర ఉద్రిక్త భరితంగా ఉండే జీవన శైలికి లోనై జీవిస్తూ ఉంటారు. ఫలితంగా ఒత్తిడికి లోనై ఉంటారు. చివరికి వీరు ఒత్తిడితో ఉండే పరిస్థితుల కోసం చూస్తూ ఉంటారు. అలాగే అంతగా ఒత్తిడిగా లేని వాటి గురించి కూడా ఒత్తిడితో ఉన్నట్లు భావిస్తూ ఉంటారు. పర్యావరణ సంబంధిత ఒత్తిడి. ఒత్తిడికి కారణమవుతూ మన చుట్టూ ఉండే వాటి ప్రతిస్పందనే ఇది. అంటే శబ్దం, జనాలు గుంపులుగా గుమ్ముగిడి ఉండడం మరియు మన వల్ల కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడి. ఈ పర్యావరణ సంబంధిత ఒత్తిడులను కనిపెట్టడం, వాటిని ఎలా తప్పించాలని లేక సమర్థవంతంగా ఎలా చక్కబెట్టాలి అన్నది నేర్చుకోవటం ఈ ఒత్తిడిల స్థాయిలను తగ్గించుకోవడానికి ఉపకరిస్తుంది.
ఈ ఒత్తిడిని నిర్వహించే పద్ధతులు ఏమిటో చెప్పగలరా?
ముందుగా అనవసరమైన ఒత్తిడిని తప్పించండి. లేదు కాదు అని చెప్పడం ఎలాగో నేర్చుకోండి. మీ పరిమితులు పరిధులు ఏమిటో తెలుసుకొని వాటికి కట్టుబడి ఉండండి. మీ వ్యక్తిగత జీవితంలో కానీ లేక వృత్తిపరమైన జీవితంలో కానీ అదనపు బాధ్యతలను తీసుకోవడం మానండి. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేయడం ఖచ్చితంగా ఒత్తిడిని కలిగించడంలో అగ్నికి ఆజ్యం పోసినట్లే. మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టివేసే వారి నుండి తప్పించుకోండి. మీ జీవితంలో నిరంతరం విడవకుండా స్థిరంగా ఎవరైనా ఒత్తిడిని కలగజేస్తూ ఉంటే అలాగే మీరు కూడా ఈ సంబంధ బాంధవ్యాన్ని తిరస్కరించలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వ్యక్తితో మీరు గడిపే కాలాన్ని కుదించండి. లేకపోతే అటువంటి సంబంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోండి. మీరు చేయవలసిన పనుల జాబితాను కుదించండి. మీ షెడ్యూలును, బాధ్యతలను మరియు రోజువారీ దినచర్య కార్యక్రమాలను విశ్లేషించి చూడండి. మీ ప్లేటు మరీ మితిమీరి ఉన్నట్లు అనిపిస్తే చేయాలి అన్న మాటలను తప్పనిసరిగా చేయాలి అన్న మాటలను ప్రత్యేకంగా విభజించి వర్గీకరించి చూడండి. వాస్తవంగా అంత ప్రాధాన్యం లేని పనులను జాబితా కిందికి అట్టడుగుకి చేర్చండి. లేకపోతే మొత్తానికే వాటిని తొలగించండి. పరిస్థితిని మార్చండి. మీలోని భావాలను వ్యక్తీకరించండి. వాటితో పోరాడడానికి, మదనపడుతూ ఉండడానికి బదులుగా ఏదైనా లేక ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేక బాధ పెడుతూ ఉంటే కానీ మీ ఆందోళనను బాహాటంగా, స్పష్టంగా, సగౌరవంగా తెలియజేయండి. మీ భావాలను తెలియజేయకపోతే పరిస్థితి అలాగే ఉంటూ అసహనం, కోపాన్ని మరింత పేరుకుపోయేటట్లు చేయడంతో పాటు అది అలాగే కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది. రాజీ పడడానికి సమ్మతించండి. మీరు మరొకరిని ఎవరైనా వారి ప్రవర్తనను మార్చుకోమని అడిగినప్పుడు మీరు కూడా అదే పని చేయడానికి సమ్మతించి సిద్ధపడి ఉండండి. కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే అది కావాల్సినంత ఒత్తిడికి కారణమవుతుంది. మీకు టైం చాలా తక్కువ ఉన్నప్పుడు అప్పటికే మీరు మీ పనులలో వెనకబడి ఉన్నట్లయితే కేంద్రీకరించిన దృష్టితో మౌనంగా, ప్రశాంతంగా ఉండడం కష్టమే. కానీ ముందుగానే మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఉంటూ అతిగా ప్రయాసపడకుండా చూసుకుంటే మీరు అనుభవిస్తున్న ఒత్తిడిని మీరు కాస్త మార్చవచ్చు. ఒత్తిడిని కలిగించే కొన్ని కారణాలు తప్పించలేనటువంటివి. మీరు మార్చలేని వాటితో సమ్మతించండి లేదా సరిపెట్టుకోండి. ఒత్తిడిని కలిగించే కొన్ని కారణాలు తప్పించలేనటువంటివి. మీకు ప్రియమైన, ఇష్టమైన వారి మరణం, తీవ్ర అనారోగ్యం లేక ఒక జాతీయ మాంద్యం వంటి ఒత్తిడిని కలిగించే అంశాలను మీరు తప్పించడం కానీ లేక మార్చడం కానీ చేయలేరు. అటువంటి సందర్భాలలో మీరు చేయగలిగే శ్రేష్టమైన పని ఏమిటంటే ఈ ఒత్తిడితో సరిపెట్టుకోవడానికి, సర్దుకుపోవడానికి ఏది ఎలా జరిగితే అలాగే స్వీకరించండి. అయితే ఇటువంటి పరిణామాలను అంగీకరించి సమ్మతించడం కష్టతరమైనదే. కానీ దీర్ఘకాలంలో మీరు మార్చలేని పరిస్థితికి ఎదురీది వెళ్ళే కంటే ఇది సులువైన మార్గం అనిపిస్తుంది. అదుపు చేయలేని దానిని నియంత్రించాలని ప్రయత్నించకండి. మన జీవితంలో మన అదుపులో, ఆధీనంలో లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇతరుల ప్రవర్తన. ఇటువంటప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చే కంటే మీరు అదుపు చేయగలిగే వాటిపై మీ దృష్టిని పెట్టండి. మీ భావాలను పంచుకోండి. మీకు విశ్వాసపాత్రుడైన స్నేహితుడితో మాట్లాడండి, లేకపోతే ఒక థెరపిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు క్రమం తప్పకుండా సరదాగా కులాసాగా సేద తీర్చుకుంటూ గడపడానికి కాలాన్ని కేటాయిస్తే జీవితంలో అనివార్యమైనవిగా తారసపడే ఒత్తిడులను సమర్థవంతంగా ఎదుర్కొనే ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు.
సేద తీర్చుకోవడానికి పునరావేశం అనగా రీఛార్జ్ పొందడానికి ఏమైనా ఆరోగ్యకరమైన మార్గాలు ఉన్నాయా?
కాసేపు వాకింగ్కి వెళ్ళండి. ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేయండి. ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. ఒక చక్కటి వ్యాయామంతో ఉద్రిక్తతను పారదోరండి. ఎక్కువసేపు స్నానం చేయండి. సువాసన వెదజల్లుతూ ఉండే ఒక కొవ్వొత్తిని వెలిగించండి. వెచ్చటి ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ త్రాగండి. మీ పెంపుడు జంతువుతో కాసేపు ఆడుతూ కాలక్షేపం చేయండి. మీ ఉద్యానవనంలో పనిచేయండి. ఒక మంచి పుస్తకంలో నిమగ్నం అవ్వండి. సంగీతాన్ని ఆలకించండి. ఒక హాస్య చిత్రాన్ని చూడండి. సేద తీర్చుకోవడానికి కాలాన్ని వేరే కేటాయించండి. మీ రోజువారీ దినచర్య కార్యక్రమంలో విశ్రాంతి మరియు సేద తీర్చుకోవడాన్ని చేర్చండి. అన్ని బాధ్యతల నుండి మీరు కాసేపు విశ్రాంతిని తీసుకొని గడపడానికి, అలాగే మీ శక్తిని తిరిగి పొందడానికి ఇదే మీ సమయము. ఇతరులతో కలిసి ఉండండి. మీ జీవితాన్ని ఉత్సాహభరితంగా చేసి ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉండేవారితో కాలాన్ని గడపండి. ఒత్తిడి వల్ల కలిగిన ప్రభావాన్ని తగ్గించి బలమైన సహాయ సహకారాలను మీకందించే విధానం ఒత్తిడితో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఏదో ఒకటి చేయండి. ప్రతిరోజు ఆనందంగా గడపండి. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసే కార్యక్రమాలను చేపట్టండి. అవి ఏవైనా కావచ్చు. పియానో వాయించడం లేక మీ బైక్ మీద సవారీ చేయడం కావచ్చు.
ఒత్తిడిని నిర్వహించడంలో ఆరోగ్యకరమైన జీవన విధానం ఏ విధంగా సహాయపడుతుంది?
ఆహారాన్ని మెరుగుపరిచే గ్రూప్ బి విటమిన్లు మరియు మెగ్నీషియం చాలా ముఖ్యమైనవి. అయితే మిగతా అన్ని విటమిన్లు కూడా అదే శక్తి కలిగి ఉంటాయి. ఒత్తిడి నుండి కాపాడడానికి విటమిన్ సి అవసరమైనది. విటమిన్ డి ఆరోగ్యవంతమైన శరీర పోషణకు సహకరిస్తుంది, ముఖ్యంగా ఎముకల విషయంలో. ఆరోగ్యవంతమైన శరీరం మరియు మెదడుకు సరిపోయినంత స్థాయిలో ఖనిజాలను తీసుకోవడం కూడా అవసరమైనదే కాకుండా ఇవి ఒత్తిడికి గురయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. కాల్చి వండే వాటిని డబ్బాలలో నిల్వ చేసి ఉంచే ఆహారాన్ని అధికంగా ఉప్పు మరియు మందులను వాడటం మానండి. టాక్సిన్స్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించండి. స్పష్టంగా చెప్పాలంటే పొగాకు, ముఖ్యంగా మత్తు పానీయాలు, ఇవి శరీరం యొక్క సమతుల్యానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనితో ఒత్తిడినే మరింత పెంచివేస్తూ ఒత్తిడికి మరిన్ని అవకాశాలు కలగజేస్తాయి. మరికాస్త ఎక్కువ వ్యాయామం చేయండి. సాధారణంగా విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు వ్యాయామం అడ్రినలిన్ను మండించి సహకారాన్ని అందించే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రోత్సాహకరమైన మనోభావాలను కూడా పెంచుతూ ఒత్తిడిని కలిగించే కారణాల నుండి వ్యాయామం మన ధ్యానాన్ని మరల్చి మనల్ని దాని నుండి దూరంగా ఉంచుతుంది. వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గల అవకాశాలను తగ్గిస్తూ వ్యాయామం ఆరోగ్యవంతమైన శరీర పోషణకు మరియు శరీర పుష్టికి సహకరిస్తుంది. ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తున్నది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను ఒక దశకు వచ్చే నియంత్రణ చేయాలి. చిన్నప్పుడు ఇష్టంగా తిన్నామని పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.
చాలా చక్కగా వివరించారు మేడం. మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఒత్తిడి గురించి మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం.
థ్యాంక్ యూ. నమస్తే.
విన్నారు కదా శ్రోతలు, ఒత్తిడి నిర్వహణ అనే అంశం గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
కాండం తొలచు పురుగు ఏ దశలో మొక్కను ఆశిస్తుంది? ఆప్షన్ ఏ 10 నుంచి 15 రోజులు, ఆప్షన్ బి 10 నుంచి 20 రోజులు.
సరైన సమాధానం
ఆప్షన్ బి 10 నుంచి 20 రోజులు.
గతవారం అడిగిన రెండవ ప్రశ్న.
కత్తెర పురుగును నివారించడానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ను ఎంత మోతాదులో 1 లీటర్ నీటికి కలిపి వేయాలి? ఆప్షన్ ఏ 0.4 గ్రాములు, ఆప్షన్ బి 0.2 గ్రాములు.
సరైన సమాధానం
ఆప్షన్ ఏ 0.4 గ్రాములు.
గతవారం అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ ఎస్ స్వరూప, కరీంనగర్ నుండి వనజ గారు, ములుగు జిల్లా రమణకపేట గ్రామం నుండి హేమంత్, వాడపల్లి శేషయ్య. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం పంపినవారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు, లక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కొనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ. హైదరాబాద్ బాచిపల్లి నుండి రామారావు, లక్ష్మి, యువరాజు, చరితవ్య, రేవంత్. హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.
చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
పంట మార్పిడిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయాలి? ఏ 1 సంవత్సరం, బి 3 సంవత్సరాలు.
ప్రశ్న మరొకసారి విందాం.
పంట మార్పిడిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయాలి? ఏ 1 సంవత్సరం, బి 3 సంవత్సరాలు. రెండవ ప్రశ్న. సింథటిక్ పైరిథ్రాయిడ్లను పత్తి పంటలో ఎన్నిసార్లు పిచికారీ చేయవచ్చును? ఏ 1, బి 2.
ప్రశ్న మరొకసారి విందాం.
రెండవ ప్రశ్న. సింథటిక్ పైరిథ్రాయిడ్లను పత్తి పంటలో ఎన్నిసార్లు పిచికారీ చేయవచ్చును? ఏ 1, బి 2.
చేను కబుర్లు శ్రోతలు, 1 నెంబరు నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ నంబర్ మరొకసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PGTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.